నలభై ఒకటో వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన కానుక పెట్టు ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టులో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారి అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండి. ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేశారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలోంచి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన దంతయు అనగా తన జీవనమంతయు వేసిరని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. చదవబడలేకని భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. వాయిస్ ఓకే అనుకుంటే దయచేసి కాన్ఫరెన్స్ మోడ్లో పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. చదవబడ వాక్య భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆయన ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, ప్రేమ కల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, మీకు మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మా ప్రభువా ఈ 19వ తేదీని దీవెనకరంగా మీరు మార్చారు. ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మేనా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి మీకు స్తోత్రాలు. లోకంలోకి వెళ్ళిన లోకస్తులే మారకు మరలా నీ పాదాల వద్దకు వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు. మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నిబిడ్డలందరూ సమకూడుకొని నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడండి, వారిని బలపరచు, ఆయా వారిని కొనపరచమని ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్ సిటీ సహవాసాన్ని మీరు బలపరచండి, ఖమ్మం సహవాసాన్ని, మహబూబ్ నగర్ సహవాసాన్ని, వికారాబాద్ సహవాసాన్ని మీ చేతులు కప్పచెప్తున్నాం. మిగతా 6 తెలంగాణ సహవాసాలు మీరు బలపరచండి. ఆంధ్ర నాయన రాయలసీమ సహవాసాలు మీరు బలపరచండి. అయా మా మధ్యకి మీరు నడిపించిన డిఆర్డిఏ సహవాసాన్ని బట్టి, ఐటీ బిలీవర్స్ బట్టి మీకు వందనాలు. మిగతా ఇతర డిపార్ట్మెంట్ జరుగుతున్న ఆరాధనలో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఏ ఒక్క లైన్ డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఏ ఒక్క కాన్ఫిడెన్స్ లో ఉన్నవారు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరితో మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ దేవామికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మీరు మార్చండి. వాక్య ధ్యాన సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ప్రార్థన విజ్ఞాపన సమయాన్ని దీవెనకరంగా మార్చండి. దుష్టునికి ఏమాత్రం అధికారం లేదు, వాడి తంత్రాలన్నింటినీ లాయపరుస్తున్నాం. మీ నామంలో ప్రభువా ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్ మీరు బలపరచమని, వచ్చిన వారిని స్థిరపరచమని, నూతన ఆత్మను ప్రభువా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నిలబడుతున్న నేను వట్టివాడిని నిస్ప్రయోజకుని ఒప్పుకుంటూ ఉన్నాను. మీరే మీ వాక్ ద్వారా నీ ప్రజలతోనూ నాతోనూ మాట్లాడమని దేవా మీ సన్నిధిని తోడుగా ఉంచుకుని బ్రతిమాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 17, 18, 2 దినాలు ప్రార్థనా శిక్షణ తరగతుల కొరకు ప్రార్థన చేశారు, దీవెనకరంగా జరిగాయి. ఇంకా అనేక మంది భారమైన ప్రార్థన పనులు కావాలని ఆసక్తితో ప్రార్థించేద్దాం. మనం ప్రత్యేక రీతిలో ప్రతి సోమవారము ఆ లేఖనాలు వెలుగులో నేను దేవుని ఎలా సంతోషపెట్టగలను అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనకెన్నో ఇచ్చాడు, అనేక కార్యాలు మన జీవితంలో జరిగించి, ఆశీర్వాదాలు మన జీవితంలో మనకు కుమరించి, మన మేలు చేత నింపి ఆయన ఎప్పుడూ మన హృదయాన్ని సంతోషంగా ఉంచుతా ఉన్నాడు. అయితే రక్షించబడ్డ బిడ్డలుగా మనం అందరం కూడా మనల్ని మనం సంతోష పెట్టుకునే వారిగాను, మనల్ని మనం మహిమపరచుకునే వారిగాను, మనల్ని మనం సొంత ఆనందపరచుకునే వారిగా కాక దేవుని మహిమపరిచేవారుగా, దేవుని సంతోషపెట్టేవారుగా, ఆయనకి ఇష్టమైన వారిగా జీవించటం అది మనందరికీ ఆశీర్వాదం. కాబట్టి వాక్య పెరుగులో మరి నేను దేవుణ్ణి ఏం చేసి సంతోషపెట్టగలను, ఏం చేస్తే నా దేవుడు నా యందు ఆనందిస్తాడు అన్నది మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేస్తున్న అంశం. అందులో గత వారం మనం మనం అత్త జటమాంసి అత్తరు గుడ్డిని తీసుకొచ్చిన మరియను మనం చూసాం. ఆమె చేసిన కార్యాన్ని ప్రభు అభినందించారు. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది అన్నాడు ఆయన. కాబట్టి ఆమె చేసింది ఆయన్ని సంతోషపరిచింది. దానికి కారణాలు ఏంటో, ఏం చేస్తే మనం ప్రభుని ఆనంద పెట్టగలమో మనం చూడగలిగాం. మరి ఈ దినం ముందు మరొక సందర్భం మనం చదువుకున్న ఈ మార్కు సువార్త 12:41-43 రాయబడ్డ లేఖన భాగం, అది క్రైస్తవ లోకానికి పరిచితమే, దాన్ని బీద విధవరాలు కానుక అంటాం. 2 కాసులు కానుక వేసిన బీద విధవరాలు, ఆమె జీవితాన్ని దేవుడు ఆమె జీవితం పట్ల కూడా ఆయన ఆనందించినట్లుగా మనం చూడగలం. చూడండి అక్కడ 42వ వచనంలో చివరిలేని ప్రభు అన్నాడు. చివరిలేను ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చేసిన దాన్ని ఆయన అభినందించాడు. ఆమె ఇచ్చిన కానుకను ఆయన అంగీకరించాడు. ఆమె చేసిన దాన్ని అందరికంటే ప్రశస్తమైనదిగా ప్రభు ప్రశంసిస్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని సంతోషపెట్టాలి అంటే దేవుడు సంతోషించే ఏరియా ఒకటే, మన కానుకలు. ఆరాధనలో భాగమే అర్పణలు, బలులు, అర్పణలు మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, కొత్త నిబంధన గ్రంథంలో కానుకలు చూస్తాం. కాబట్టి దేవునికిచ్చి దేవుణ్ణి సంతోషపెట్టడం. కాబట్టి పాత నిబంధనలో దశమ భాగాలు, ఆయన ఇస్రాయేల్ అందరినీ కూడా దశమ భాగాలు తీసుకురమ్మన్నాడు. అది వారికి ఆజ్ఞగా ఇవ్వబడింది. దశమ భాగం ఇవ్వకపోతే దాన్ని దేవుడు దొంగతనంగా కూడా మాట్లాడాడు. అయితే కొత్త నిబంధనలో ఆయన దశమ భాగం దగ్గర ఆగిపోమని చెప్పలేదు. దశమ భాగం గురించిన ప్రస్తావన కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడలేం. అది వర్ధిల్లిన కొద్దీ ఇవ్వాలి అన్నది, ప్రపోర్షనేట్ గా ఇవ్వాలి, పెంచుకుంటూ పోవాలి, దేవుడికిచ్చేది దేవుణ్ణి తృప్తిపరిచేదిగా ఉండాలి, అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి మనం కొత్త నిబంధన క్రైస్తవులు కాబట్టి కొత్త నిబంధన వెలుగులో, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మాటల వెలుగులో, ఆయన నేరుగా కానుక కొరకు మాట్లాడిన ఈ సందర్భంలో దేవునికి ఎలాగా ఈ విధవరాలు, బీద విధవరాలు యేసుక్రీస్తు ప్రభుని సంతోషపెట్టింది. కాబట్టి నా యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, అర్పణ దగ్గర నేను ఎలాగా ఆయన్ని ఆరాధించాలి అన్నది మనకు అర్థం కావడానికి ఈ లేఖన భాగాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక 5 భాగాలుగా ఈ లేఖన భాగాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. అందులో మొదటి మాట, ప్రభువు మనం ఇచ్చే కానుకలను చూస్తాడు అని రాయబడింది. చూడండి మార్కు సువార్త 12:41 మార్కు సువార్త 12:41 ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిన డబ్బులు వేయుట చూచుచుండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కానుక పెట్టి దగ్గరకు వచ్చినారట, కానుక వేస్తున్న వారిని చూస్తున్నారట. ఈ వాక్యము ఎంత విచిత్రంగా ఉంటుందో. యాక్చువల్ యేసుక్రీస్తు ప్రభు డబ్బు విషయంలో ఆయన ఆపోజిట్ గానే టీచ్ చేశాడు. ధనాన్ని కూర్చుకోవద్దన్నాడు, ధనాన్ని పరలోకంలో దాచుకోమన్నాడు, భూమి మీద కూర్చుకోవద్దన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా ట్యాక్స్ కట్టడానికి కూడా డబ్బు లేనంతగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో దగ్గర డబ్బును పెట్టుకోలేదు. చివరికి ట్యాక్స్ కట్టాలంటే పేదరు వల వేయాల్సి వచ్చింది, గాలం వేయాల్సి వచ్చింది సముద్రంలోకి వెళ్ళి. అలాంటిది ఇక్కడ ఎందుకు ఈయన కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు, కానుకలతో ఈయనకి ఏం పని, కానుకలు ఏమన్నా వాడుకుంటాడా అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడాలి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే వాక్యం ఎలా ఉంటుంది, వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములు కదిపోతేయగు యెహోవా వాక్. మనం ఏది ఇచ్చినా సరే ఏదైనా ఆయనలోంది తీసి ఆయన చూడను. వెండి గనులు ఆయనవే, బంగారపు గనులు ఆయనవే, భూమి ఆయనది, సర్వ సృష్టి ఆయనది. కీర్తన గ్రంథం 24వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 24వ కీర్తన 1వ వచనంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. కాబట్టి మెటీరియల్ థింగ్సే కాదు, లివింగ్ థింగ్స్ కూడా ఆయనదే. మనం మెటీరియల్ థింగ్స్కి ఏమన్నా రేటు కట్టగలం, కానీ లివింగ్ థింగ్స్కి, మానవుని ప్రాణానికి, జీవరాశులకి దేనికి మనం వాల్యూ కట్టలేం. కాబట్టి యావత్ సృష్టి ఆయంది, భూలోకం ఆయంది, సమస్తము దాని మీద ఉన్న సమస్తం సంపూర్ణత ఆయంది, వెండి ఆయంది, బంగారం ఆయంది. మరి అలాంటి ఆయనకి కానుక పెట్టి దగ్గర ఏం పని, కానుక పెట్టి దగ్గర కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది, కానుక పెట్టిలో ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, కానుక ఆయన మన వద్ద నుంచి ఆశించింది ఒకటే, మన హృదయాన్ని ఆశించాడు, మన ప్రేమను ఆశించాడు. మనం ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమించాలి అన్నది వాక్య సత్యం. అయితే మన ప్రేమ బయట వ్యక్తపరచడం, మన ప్రేమను బయటకు చూపించడం, మన ప్రేమను బయటకు చూపించే మార్గం మాత్రం క్రియ. కాబట్టి మనం ప్రాముఖ్యంగా మనీ దగ్గర మన ప్రయారిటీ ఏంటో తెలిసిపోతుంది. మనీ దగ్గర మనం డబ్బులు ఎవరికి ఎక్కువ ఖర్చు పెడుతున్నావో వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు. సహజంగా మన సొంత బంధువులు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగానే ఖర్చు పెడతాం. అలా కాకుండా భర్త తరుపులనుకున్నా, లేకపోతే దూరం వాళ్ళు అనుకున్నా సరే అంత లావిష్గా మనకి గుప్పులు విప్పడం కష్టమైపోతుంది. దాన్ని అదేం చెప్తుందంటే, వాళ్ళంటే మనకి అంత కేర్ లేదు, లవ్ ఎఫెక్షన్ లేదు అన్నది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బైబిల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న లేఖన భాగం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఇద్దరు యజమానికి దాసుడుగా ఉండకూడదు, అయితే ఆయన్ని ప్రేమించాలి లేదా డబ్బును ప్రేమించాలి. ఒకరిని ప్రేమించాలి, ఒకరు తృణీకరించాలి, ఒకరు పక్షంగా ఉండాలి, ఒకరిని తృణీకరించాలి. చాలాసార్లు మనం ఏమింటామంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే డబ్బు బాగా వస్తుంది, అది పెద్ద మోసం. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభువులో బాగా డీప్ అవ్వాలి, ఆయనతో బాండింగ్ డెవలప్ అవ్వాలి, ఆయనతో డీప్ రిలేషన్లోకి వెళ్ళాలి, ఆయన నచ్చిన మెట్టులోకి మనం వెళ్తూ ఉండాలి, అది ఆయనలో ఎదగటం. పేరుకేమో ఆయన పేరు చెప్పుకొని డబ్బులు బాగా కూడబెట్టుకుంటే దేవుని వాక్యం మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. మీరు ఎరిగిన మాటే ఆయన జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త ఆరో అధ్యాయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట 24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, 2 మాస్టర్స్ అన్నాడు. నంబర్ 1 మాస్టర్ ఇస్ గాడ్ అండ్ దెన్ నంబర్ 2 మాస్టర్ ఇస్ మామన్, ధనమా దేవుడా. దేవుని పేరు చెప్పుకొని ధనాన్ని గడించడం నా మట్టుకు నేను మనల్ని మనం మోసం చేసుకోవడమే అంటాను. అదేంటండి, మన దేవుడు ఇవ్వడా, మన దేవుడు ఆశీర్వదించడంటే ఇస్తాడు. ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలంటే ధారాళంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అవన్నీ వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను కానుకల కోసం ఆ తీసే పోవట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో, ఏం చేసి ఆయన మనసును గెలుచుకోవచ్చు అన్నది చెప్పడానికి ట్రై చేస్తుంది. కాబట్టి కానుక పెట్టి దేరు ఎందుకు కూర్చున్నాడు ఈయన, కానుక వేస్తున్న వాళ్ళు వంకెందుకు చూస్తున్నాడు, కాబట్టి సమాజ మందిరాలు ఎలా ఉంటుందంటే ఆ కానుకలు బాహాటంగాని ఇస్తారు, బాహాటంగాని చదివిస్తారు. పల్లెటూరు సంఘాల్లో కానుకలు చదివినట్టుగానే ఓపెన్ గాని కానుకలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఎవరెవరు ఎంత చేస్తున్నారో అందరూ చేసేవారు ఎట్లా చేస్తారంటే మెప్పు కోసం, గొప్ప కోసం, అర్హతను బట్టి, స్తోమతను బట్టి ధారాళంగానే ఇస్తారు. ఎవరెవరు ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ విషయంలో మనుషులకి చాలా మంచి అభిప్రాయం ఉంటుంది. ఆయన పెద్ద మనసు, ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు, దేవాలయానికి, దేవునికి విరాళంగా, ధారాళంగా విరాళం ఇస్తాడు అని చెప్పుకుంటారు. కాబట్టి అందరూ చూస్తారు, యేసుక్రీస్తు ప్రభు కూడా చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు అన్న మాట దగ్గర ఆయన కేవలం చేతిని కాదు హృదయాన్ని చూస్తాడు, కేవలం చేతిలో ఉన్న ధనాన్నే కాదు పర్సులో ఉన్న ధనాన్ని చూస్తాడు, కేవలం మన కానుక పెట్టిలో వేసేదాన్నే కాదు మన ఇంట్లో దాచుకున్న దాన్ని కూడా చూస్తాడు. చూస్తాడు అన్న మాట మనకు అర్థం కావాలి, చూస్తాడు అన్న మాట మనకు అర్థం కావాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనానికి వెళ్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనానికి వెళ్తే ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మన ఎవరికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తం కనిపించేది, కనిపించింది, నువ్వు దాచిపెట్టింది, నువ్వు గుప్పలు విప్పింది అన్నీ తెలుసా ఆయనకి, అన్నీ తెలుసా ఆయనకి. ఆయన కనబడిందంటూ ఏదీ లేదట, ఆయన కనులకు సమస్తం తేటగా మరుగు లేకుండా ఆయనకి చాలా తేటగా సమస్తం కనబడుతున్నాయట. కావున పిల్లరా, ఒక మాట మనం ఈ రాత్రికాలం వాక్య పెరుగులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం జీవం గల దేవుణ్ణి సేవిస్తున్నాం, మనం జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నాం. ఆయన చూసే దేవుడు, ఆయన చూసే దేవుడు అంటే నీకు నాకు లిమిటేషన్స్ ఉన్నట్టుగా పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు, గుప్పును చూసేవాడు కాదు, జేబును కూడా చూసేవాడు. జేబును మాత్రమే కాదు కానీ ఆ జేబు వెనకాలన్న ఆ హృదయాన్ని కూడా ఆయన చూసేవాడు, చూస్తాడు అన్న మాట మనకు అర్థం కావాలి. కారణం ఈ వాక్య భాగం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహం ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయుట చూచుచుండెను. ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఈ ఎవరిని చూస్తాడు అన్న మాట దగ్గర రెండో మాట ఇలా రాసుకుందాం. దేవుడు గొప్ప కానుకను చూస్తాడు, లేదా దేవుడు ధనవంతులను కూడా చూస్తాడు. అవును అవును, మందిరంలో ముందు వరుసలో ఎవరు నిలబడ్డారు? 41వ వచనంలో రెండవ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ధనవంతులైన వారి అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండిరి. అనేకులు ధనవంతులు కానుక పెట్టులో కానుకలు వేస్తున్నారు, ప్రభు వారిని చూస్తున్నాడు. 44వ వచనం ఇలా ఉంది, వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి వేశారట. వారు సమృద్ధిగా కలిగి ఉన్నారు, వారిచ్చే కానుక కూడా సమృద్ధిగానే వేశారు, వారు స్థాయికి తగ్గట్టుగానే వేస్తున్నారు, వారు స్తోమతకు తగ్గట్టుగానే వేస్తున్నారు, ఏమాత్రం వారు హుందాకు తక్కువ కాకుండానే వారు వేస్తున్నారు. కాబట్టి దేవుడు ధనవంతులు ఇచ్చే కానుకను అంగీకరించట, ధనవంతుల అర్పణలు అంగీకరించడం అంటే బైబిల్ అలా చెప్పట్లా, ధనవంతుల కానుకను కూడా ఆయన అంగీకరిస్తారు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయానికి వెళ్దాం. ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో 2వ వచనాన్ని చూడాలి. 2వ వచనం నుంచి, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధకపు రాళ్లను చిక్కుడు రాళ్లను వివిధ వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్లను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చడువు రాయి విశేషముగా సంపాదించితిని అంటాడు. మూడో వచనంలో రెండో భాగంలో అంటాడు, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేనిచ్చేదను. నాలుగో వచనంలో ఆ విశేషంగా రాయబడింది. మీరు 29వ అధ్యాయం చదువుతా ఉంటే ఎంత ధారాళంగా దావీదిచ్చాడు, ఎంత ధారాళంగా ఇశ్రాయేలీయులు దేవుని మందిర పనికొరకొచ్చారు. అలా వారు ఇవ్వటం దేవుడు వారిని ఆశీర్వదించడానికి కారణమైనట్లుగా మనం చూడగలం. కాబట్టి పెద్దవారు, ధనవంతులు, గొప్ప గొప్ప కానుకలు దేవుడికి అక్కర్లేదా అంటే, ఆ దేవుడు చిన్న కానుకనైనా వాడుకోడు, పెద్ద కానుకనైనా వాడుకోడు. మన ముందు మాట్లాడుకున్నాం కదా, ఆయనకేం తక్కువ అయ్యింది మన కానుకలు అడగల. ఆయన ఏదో మనం ఇచ్చేదాన్ని వాడుకుందామని కూడా కానుక అడగల. కానీ మన ప్రేమ క్రియల్లో ఉండాలి, మన ప్రేమ చేతల్లో ఉండాలి, మన ప్రేమ క్రియల్లో ఉండాలి, మన ప్రేమ చేతల్లో ఉండాలి. ఆ క్రియల్లో చేతల్లో మన ప్రేమను చూడడానికి ఆయన కానుక అన్నది ఒకటి యాక్సెప్ట్ చేశాడు. పాత నిబంధనలు కొత్త నిబంధనలో కూడా కానుకలు మనం చూస్తాం, కానుకలు మనం చూస్తాం. కాబట్టి ఆ ధనవంతులు వారికి ఉన్న దాన్ని బట్టి మన కొత్త నిబంధనలో బర్నబా కోసం చదువుకుంటాం. ఆయన భూస్వామి, ఆయనకి చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఆస్తులు అమ్మేసి అపోస్తులు పాదాల వద్ద పెట్టేసినట్టుగా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం చివరిలో మనం చదువుకుంటాం. వాళ్ళ కొరకు 4వ అధ్యాయం చివరిలో చదువుకుంటాం ఆయన కోసం. కాబట్టి భూములు అమ్మేసి ఇవ్వలేదా, ఇచ్చారు. వెండి బంగారాలు ఇవ్వలేదా, ఇచ్చాడు. పెద్ద పెద్ద కానుకలు ఇవ్వలేదా, ఇచ్చారు. దేవుడు అది కూడా చూస్తున్నాడు, ధనవంతులను కూడా చూస్తున్నాడు. ఈరోజు పరిచర్యకి ఇక్కడ మనం కానుక ఇవ్వటం అన్న మాట దగ్గర పేదల పరిచర్య, సువార్త పరిచర్య, సంఘ పరిచర్య, మిషనరీ పరిచర్య మనకు అర్థం కావాలి. మిషనరీ పరిచర్యలో జనరల్ గా మనం స్కూల్స్ కొరకు, హాస్పిటల్స్ కొరకు, అలాగే సోషల్ ప్రాజెక్ట్స్ కోసం మనం చదువుకుంటాం. వారు అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఆర్డిటి ట్రస్ట్, ఆయన విన్సెంట్ ఫెర్రర్ ఆయన ప్రారంభించాడు. ఎన్ని గ్రామాలకు వారు ఇల్లు కట్టించారో, ఎన్ని గ్రామాలకు వారి ద్వారా డెవలప్ అయ్యాయో గణాంకాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక బోర్ పైప్ వేయాలంటే, ఒక బోర్ బావి తవ్వాలంటే ప్రతిదీ డబ్బుతో కూడుకుందే. డబ్బు పరిచర్కి అవసరం లేదు అని నేను చెప్పట్లేదు, డబ్బు పరిచర్కి చాలా అవసరం, ధనం పరిచర్కి చాలా అవసరం. దేవుడు ధనాన్ని వాడుకుంటాడు. కాబట్టి ధనవంతులు కానుకలు ఇస్తున్నారు, దావీదు కానుకిచ్చాడు. మనం మనకున్న సమృద్ధిని బట్టి, అందుకే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో యెరూషలేములో సంఘ పరిచర్య కొరకు, సంఘం ఎంత ధారాళంగా కానుకలు ఇచ్చిందో, రెండో కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో సంఘ పరిచర్య కొరకు ఎంత ధారాళంగా ఇచ్చారో అక్కడ రాయబడ్డ మాటలో చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అందులో మనకి అర్థం కావాల్సింది కూడా 8వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం 2వ వచనం, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అంటాడు. అవును, వారు దాతృత్వ విషయంలో ఐశ్వర్యవంతులుగా, కుబేరులుగా, పెద్ద చేయగలిగిన వారిగానే మనం చూస్తాం సంఘాన్ని. 9వ అధ్యాయంలో కూడా ఈ కొరింథీ సంఘం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 5వ వచనం, లోగడు ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇవ్వనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచితిని. ఆరోచన చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయంలో చెప్పొచ్చు. సమృద్ధిగా విత్తండి అంటే కాబట్టి కానుక రెండు కాసులు కానుకే ప్రభుకి ఇష్టమైందా? ఆయన తక్కువ కానుక తీసుకుంటాడా? పెద్ద కానుక ఆయన పరిచయకు అవసరం లేదా అని కాదు. దేవుడు ధనవంతుల కానుకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ధనవంతుల కానుకలను చూశాడు, ధనవంతుల కానుకలు వారి ఇచ్చిన కానుకను బట్టి వారిని ఆశీర్వదించాడు. అందులో మనం ఆది అపోస్తులు చరస్థిరాస్తులు నమ్మేశారు. అందులో దావీదు ఆ ప్రేమను బట్టి దేవుడు నీ వంశంలో నుంచి ఒకడు రాజుగా నీ పొందకుండా పోడు అని దేవుడు ఆయన్ని గొప్ప ఆశీర్వాదం ఆయనకి ఇచ్చేశాడు. పౌలు ఏవేవి లాభకరమైన వాడన్నిటినీ పెంటతో సమానంగా విడిచిపెట్టేసుకున్నాడు. మోషే ఐగుప్తు ధనరాశులు వద్దనుకున్నాడు, ఐగుప్తు ధనఘనతలో విడిచిపెట్టి వచ్చేశాడు. కాబట్టి మనం ఇవ్వటం, మనం విడిచిపెట్టటం, మనం వెదజల్లటం అన్నదాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రాముఖ్యంగా మిషనరీ పరిచరికి, పేదల పరిచరికి, మెడికల్ పరిచరికి చాలా ధనం అవసరం అవుతుంది. ఆ విషయంలో ఫారిన్ కంట్రీస్లో ఉన్నవారు చాలా ముందు వరుసలో ఉన్నారు. వారు చాలా కాలంగా ధారాళంగానే భారతదేశంలో పరిచయ కానుకలు ఇస్తూ ఉన్నారు. వారి కానుక దేవుడు చూస్తా లేదని కాదు, దేవుడు దాన్ని కూడా చూస్తాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ స్థాయిలో మనం కూడా నిలబడవచ్చు, అది కూడా దేవుడు చూస్తాడని మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. మొదటి మాట, మనం ప్రభువు చూసే దేవుడు, కానుకను చూస్తున్నాడు. రెండో మాటగా ఆయన గొప్ప కానుకలను, ధనవంతుడు కానుకలను కూడా చూస్తున్నాడు అని మనం చూసాం. మూడవది, దేవుడు పేదలిచ్చే కానుకలను చూస్తాడు అన్న విషయాన్ని మనం ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. దేవుడు పేదలిచ్చే కానుకలను చూస్తాడు అన్న విషయం అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని అభినందించాడు, ఎవరి వైపు చూశాడు అన్న మాట దగ్గర విధవరాలు కానుక ఆయన్ని సంతోషపెట్టింది. మార్కు సువార్త 12:42, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుకలు పెట్టిన డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె వేసింది, ఆమె ఎంత వేసిందో చూశాడు, ఎంత వేసిందో మాట్లాడుతున్నాడు. ప్రభు బీదవారి కానుకలను కూడా చూస్తాడు అని వాక్యంలో రాయబడింది. చాలాసార్లు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం దేవుణ్ణి ప్రేమించే రీతి అది మనల్ని మనకి నొప్పి కలిగించేటట్టుగా ఉండాలి. అనగా దాన్ని మనం త్యాగం అంటాం. అంతా ఉండి మిగిలిపోయింది ఇవ్వటం అది ఆరాధన అనిపించుకోదు, భక్తి అనిపించుకోదు. మనం అవసరతల్ని పక్కన పెట్టుకొని పరిచర్య అవసరతల్ని ఎరిగి మనం ఇచ్చేది. మనం దేని కొరకు దాచుకున్నాం దాన్ని దేవుణ్ణి ప్రేరేపణ బట్టి మనం అక్కడ అవసరం ఉందని ఎరిగి దాని కొరకు మనం ఇచ్చేసాం. ఇంతకాలం ఆశపడి దాచుకున్నది ఒకదాని కొరకు, ఈరోజు దాన్ని ఖర్చు పెట్టింది మాత్రం పరిచర్య కొరకు అన్న మాట దగ్గర అది మనకు నొప్పి కలిగిస్తుంది, అది ఖచ్చితంగా మనం త్యాగం చేయాల్సిందే. కాబట్టి దేవుడు అంతా ఉంటే నేను ఇచ్చేస్తానండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా దగ్గర లేదు కాబట్టి నేను ఇవ్వలేదు అనుకుంటాం. ఆ మాటకు వస్తే నీకంటే నాకంటే ఆమె చాలా బీదరాలు, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె ఇచ్చేది కూడా నథింగ్, లెక్కే కాదు. ఆ 2 కాసులు ఎందుకు లెక్కలోకి రావు? కానీ ఆమె ఇచ్చేదాన్ని యేసుక్రీస్తు ప్రభు చూశాడు. చూడమే కాదు, దాన్ని గుర్తించాడు, దాని కొరకు ప్రభు మాట్లాడాడు. మీరు కొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగము అన్న కాన్సెప్ట్తో మీరు చదివితే ఎక్కడ మీకు దశమ భాగం కనపడదు. మళ్ళా చెప్తున్నా, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ దశమ భాగాన్ని మనం చూడలేము. టైత్ అన్నది కొత్త నిబంధనలు ఎక్కడా చూడలేము. మరి ఏం చూస్తామంటే వారి త్యాగాలు చూస్తాం, వారి త్యాగాలు చూస్తాం, వారి సమర్పణ చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో అకయా సంఘం గురించి ఒక మాట రాయబడింది. మాచిడోనియా సంఘం కొరకు ఒక మాట రాయబడింది. 2వ వచనంలో ఇలా అన్నాడు, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించని అక్కడ వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. పేదవారే, వారు పేదవారు. సహజంగా ఎలా అంటాం, పేదవారికి ధనం మీద మమకారం ఎక్కువ ఉంటుందట, ఆశ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం డబ్బును చూడలేదు, ఇప్పుడు డబ్బును చూశారు కాబట్టి డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు, అంత త్వరగా ఖర్చు పెట్టలేరు. అయితే రక్షించబడ్డ పేదవారు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు వరకు డబ్బు మీద మేము బ్రతకలేదు, దేవుడి మీదే బ్రతకాము. ఇప్పుడు కూడా డబ్బు మీద మేము బ్రతకట్లేదు, దేవుడి మీదే బ్రతుకుతున్నాం. దేవుడి మాకు మధుర స్థానం, తర్వాత ఏదైనా అన్న గ్రహింపులో ఉంటారు. వారు నిరుపేదలే, కానీ వారి దాతృత్వం మాత్రం ఎంత విస్తారంగా ఉందో అంటున్నాడు. మీరు కొత్త నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ చూసినా ఇది మనం చూడగలం. ప్రాముఖ్యంగా అపొస్తలుల దగ్గర, అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఒకవేళ దశమ భాగం ఇచ్చి నేను దేవుణ్ణి సంతోషపెట్టేశాను, దేవుడు నా కానుకందు ఆనందిస్తున్నాడు అన్న ఒకవేళ భావంలో మనం ఉన్నామేమో, వాక్యం అలా చెప్పట్లేదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 34 భూములైన ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెట్టుచూ వచ్చిరి. వారి పేదలో పేదల కాడు కొంచెమే ఇవ్వచ్చు. మన మాసిడోనియా సంఘం కోసం చదువుకున్నాం కదా, వారి పేదలు కొంచెం కానీ ఇవ్వచ్చు, కానీ వారు ధారాళంగా ఇచ్చారు. ఇక్కడ వారు ఉంటే ఇవ్వచ్చు, లిక్విడ్ క్యాష్ ఉంటే ఏమన్నా ఇవ్వచ్చు, ఆ మాత్రం దానికి అసెట్స్ అమ్మేయాలా, స్థిరచరాస్తులు అమ్మేయాలా, అమ్మేసి ఇవ్వాలంటే ఇచ్చారు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కానుక ఎందుకు చూస్తున్నాడు, కానుక పెట్టి దగ్గర ఆ ఎందుకు నిలిచి ఉన్నాడు, కానుక వేస్తున్న వారిని ఎందుకు చూస్తున్నాడు అన్న మాట దగ్గర నీ భక్తిని నా భక్తిని కూడా దేవుడు డబ్బును ఎట్లా మనం ట్రీట్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టి ఆయన కొలుస్తాడు అన్న విషయాన్ని వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకోవడం ఎంతైనా మంచిది. దేవుడు మన కానుకకు విలువ కడతాడు, ఆ కానుకకు విలువ దానికున్న రేట్ను బట్టి కాదు, కానీ దాన్ని మనం ఆయనకిచ్చిన రీతిని బట్టి, మనం దాన్ని ఆయన కొరకు ఎలాగా ఎంత త్యాగపూర్వకంగా ఇచ్చాము అన్న దాన్ని బట్టి ఆయన రేటు కడతాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి అక్కడ ప్రభు ఈ మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆ 2 కాసులకి రేటు కట్టాడు ఆయన. వాస్తవానికి ధనవంతులు వేసిన సమృద్ధి కానుకలు ఎదుట 2 కాసులు ఏ పాటవి, కానీ ప్రభు కట్టిన రేటు మాత్రం మనం ఒకవేళ టైత్ కోసం మాట్లాడుకుంటే ప్రభు పర్సంటేజే కట్టాడు. పర్సంటేజ్ కడితే అందరూనేమో వారికి ఉన్న దాన్ని బట్టి 10%, 15%, 20% ఇస్తున్నారేమో, ఈమె మాత్రం ఆమెకున్న దానిలో 100%. 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు ఆయనకి కానుక పెట్టిలో వేసేసింది. ఎందుకు ఆయన అంత థ్రిల్ అయిపోయాడు, ఎందుకు ఆయన ఇమీడియట్ గా శిష్యులందరినీ పిలిచాడు, ఎందుకు వారందరి ముందు ఆమెను ప్రశంసిస్తున్నాడంటే ఆయన ఆ ప్రేమను చూడాలని ఆశపడుతున్నాడు. నేనా ధనమా, దేవుడా సిరినా, మనం మన మన అవసరతల విషయంలోను మనం మన ఖర్చుల విషయంలోను ఎంత లావిష్గా ఉంటామో, దేవుని అవసరతల విషయంలోను, లోకం రక్షించబడాల విషయంలోను, మిషనరీ జీవితాలు చదువుతామంటే సిటీ స్టడ్స్ ఆయన క్రికెటర్, ఆయన ఆటగాడిగా సంపాదించిన విస్తారమైన ఆస్తి అంతటిని మదర్ థెరిసా ట్రస్ట్కి, అట్లాగే అనేక మిషనరీ సంస్థలకి దారాదత్తంగా చేసి అక్కడతో ఆయన ఆగిపోలే, ఆయన ఆఫ్రికాలో సువార్త చెప్పడానికి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయినట్టుగా ఆయన చరిత్ర చెప్తాడు. అవును, అర్థం చేసుకుందాం. సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర అదే. సిక్కు మతంలో ఉన్న ఆయన, ఆయన మేనమామ తన కూతుని వివాహం చేసుకుని ఆస్తి అంతటిని స్వాధీనం చేసుకోవాలన్న పరిస్థితుల్లో ఏమి వద్దనుకొని ఒట్టి బట్టలతో బయటకు వచ్చి ఆయన గొప్ప సేవ చేసిన చరిత్ర క్రైస్తవ చరిత్ర. వారు దేవునికి ఇచ్చే కాడ కొలతను కొలుసుకుంటూ కూర్చోలా 10%, 50%, ఇంకొక ఆయన 1,116 1,116 ఏంటి, అలవాటు అయిపోయింది లోకంలో, ఇక్కడ కూడా అలవాటు అయిపోయింది లెక్కలు కట్టి దేవునికి. కానీ ఇక్కడ మనం ఆ లెక్కలు కట్టే స్థితిలో భేద విధరాలు లేదు. తనకున్న జీవనం అంతా జీవనం దేవుడు విలువ కడతా ఉన్నాడు. మనం గత వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, కయీను హేబెలు ఇద్దరు అర్పణలు ఇచ్చారు, ఇద్దరు కొంత కొంత తెచ్చారు, కొంత కొంత తెస్తే ఇద్దరిది యాక్సెప్ట్ చేయొచ్చుగా, ఇద్దరిది యాక్సెప్ట్ చేయలా. హేబెలు అర్పణ అంగీకరించాడు, సారీ కయ్యూను అర్పణ ఆయన తృణీకరించాడు. ఎందుకంటే ఆ హెబ్రి గ్రంథకర్త అంటాడు, విశ్వాసాన్ని బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన దాన్ని ఆయన పోల్చుకుంటున్నాడు, ఆయన కంపేర్ చేస్తున్నాడు. అందుకే ఆయన పేతురుని అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనలా, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. యోహాను సువార్త 21 వచ్చాయి, అందరికంటే ఎక్కువ. అక్కడ అందరూ వేస్తున్నారు కానీ ఆయన పర్సంటేజ్ కడుతున్నాడు, 100% వేస్తున్నారు. ఆయనకి క్వాంటిటీ కాదు క్వాలిటీ చాలా ప్రాముఖ్యం, ఆయనకు కానుక కాదు కానుక వేస్తున్న వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆయనకి మనం ఇస్తున్న ధనం ఎంత మొత్తం కాదు కానీ మన హృదయం ఎంత శుద్ధంగా ఉంది అన్నది ప్రాముఖ్యం. దాన్ని మనం చూపించవలసిన స్థలం, దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరిచే విధానం కానుక కానుక కానుక, అర్థం చేసుకుందాం. కాబట్టి మనం దేవునికి ఈ కానుకలు ఆరాధనలో అర్పణలు భాగమైతే, అర్పణలు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉండాలంటే నా అర్పణ నా దేవుణ్ణి సంతోషపెట్టాలి అన్నది ఒకవేళ నీ ఆలోచన అయితే, దానికి మనం అర్థం చేసుకోవాల్సింది మనం దేవుడు నన్ను ఎలా ప్రేమించాడు, నేను ఆయన ఎలా ప్రేమించాను, దేవుడు నాకెంత ఇచ్చాడు నేను ఆయనకెంత ఇవ్వాలి, దేవుడు నాకిచ్చే విషయంలో ఎంత ధారాళంగా ఉన్నాడో నేను ఆయనకిచ్చే విషయంలో ఎంత ధారాళంగా ఉండాలి అన్న స్పృహతో మనం ఉంటే తప్పకుండా ఆయన మనల్ని బట్టి మనం చూపిన ఆ ప్రేమ కార్యాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, మనము దేవుణ్ణి ప్రేమించుతమని కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు తన కుమారుని మన పాపాలకు ప్రాయశ్చితంగా పంపాడు అన్న మాటను ఒకవేళ మనం అబ్రహాం కుమారుడి దగ్గర లింక్ చేసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుందేమో. అబ్రహాంకి దేవుడు చాలా ఇచ్చాడు. అబ్రహాం అంటాడు, అయ్యా ఏమి ఇస్తే మాత్రం ఏంటి ఉపయోగం, నేను పిల్లలు లేనివాడుగా ఉన్నాను కదా, నాకు అసలైంది ఇవ్వలేదు కదా, నా ఆస్తికి వారసును ఇవ్వలేదు కదా, నాకు గర్భఫలం ఇవ్వలేదు కదా, నాకు బిడ్డను దయచేయని చెప్పి అడిగాడు. ఆయన ఇచ్చాడు. దేవుడు ఆయన మరలా అడిగాడు, నీ కొడుకుని నాకు ఇచ్చే అన్నాడు, అడగొచ్చా అడగకూడదా అంటే ఆయన అడిగేశాడు. మరి అబ్రహాం మాట లేదు, ఇలా అడగొచ్చా అడగకూడదని. అడగడానికి ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయని అర్థమైంది అబ్రహాంకి, నా కొడుకు కాదు ఆయన కొడుకే. గర్భఫలం ఆయనిచ్చిందే, నేను సంపాదించుకున్నది కాదు. కాబట్టి ఆయన అడిగాడు, నేను ఇవ్వాలని చెప్పి ఆ మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి తీసుకెళ్లిపోయాడు. మనం అబ్రహాము దేవునికి ఇస్సాకును బలిగా ఇవ్వటం దగ్గర ఎంత ఇచ్చాడందో. దేవుడు ఎందుకు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడంటే, దేవుడు తనను ప్రేమించే హృదయాన్ని కానుక దగ్గర చూస్తున్నాడు, ఇచ్చేకాడ చూస్తున్నాడు. అక్కడ దేవుడు తన కుమారుని ఇచ్చేశాడు. అబ్రహాము దేవునికి తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. యెఫ్తా దేవునికి తన కుమార్తెని ఇచ్చేశాడు. ఆదిమ సంఘంలో వారు ఆస్తులు ఇచ్చేశారు, వారు ప్రాణాలు ఇచ్చేశారు, వారు హతసాక్షులు అయిపోయారు. పౌలు, ఏవేవి నాకు లాభకరమో వాటన్నిటినీ ఆయన దగ్గర దిగదుడుపుగా తీసేస్తాను, పెంటగా ఎంచుకుంటాను, సమస్తాన్ని విడిచిపెడతాను అంటాడు. భక్తుల జీవితాల్లో వారు దేవుణ్ణి ఎలా ప్రేమించారు, ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్నది మనకు అర్థం కావడానికి మనం ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అందుకే సంఘంతో ఒక మాట అన్నాడు. రెండవ కొరింథ పత్రిక 9:6 వెళ్దాం. రెండవ కొరింథ పత్రిక 9:6 వెళ్తే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యను అని ఈ విషయమే చెప్పొచ్చు. ఆయన అంటాడు, ఇవ్వటం అంటే నష్టపోవడం అనుకుంటున్నావా, పెట్టుబడి అనుకుంటున్నావా? షేర్ మార్కెట్లో పెడితే పెట్టుబడి అంటాం, బ్యాంకులో పెడితే ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం, ఎవరికైనా బిజినెస్లో పెడితే పార్ట్నర్షిప్ అంటాం, దాన్ని సంతోషంగా చెప్తాంగా. మరి పరిచర్య కొరకు, దేవుని కొరకు ఇచ్చేదాన్ని వాక్యం అయితే విత్తడం అన్నాడు, విత్తడం అన్నాడు, మూలధనం అన్నాడు. కొంచెముగా విత్తావా కొంచెముగా కోస్తావు, సమృద్ధిగా విత్తావా సమృద్ధిగా కోస్తావు అంటాడు. అంటూ 7వ వచనంలో 2వ భాగం ఇలా రాయబడింది, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అన్నాడు, ఉత్సాహముగా ఇచ్చేవారిని అంటాడు. 9వ వచనంలో అతడు వెద జల్లి దరిద్రులకు ఇచ్చాను, వెద జల్లి ఇచ్చాడు అన్నమాట మనం చూస్తున్నాం. మనం ఇచ్చేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన మనకి ఎలా ఇచ్చాడో అలాగే మనం ఇవ్వాలి. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం ఆయన అలాగే ప్రేమించాలి. ఆయన మనకు విషయంలో ఇంత ధారాళంగా ఇచ్చి ఉండగా మనం ఆయన విషయంలో పిసినారిగా ఉండగలమా అన్నది మనకు అర్థం కావాలి. అందుకే ఈ 9వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాయబడింది చూడండి, మంచి మాట. 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారము దయచేయు దేవుడు. అసలుకు నువ్వు తిన్నావన్నా, నువ్వు బ్రతుకున్నావన్నా, నువ్వు బట్ట కట్టావన్నా కారణం ఎవరు? ఆయనే కదా, ఆయనే అన్ని ఇచ్చాడు, ఆయనే జీవాన్ని ఇచ్చాడు అన్న విషయం నీకు అర్థమైతే ఇచ్చేకాడ నువ్వు ఎలా ఉండాలి అంటాడు. అక్కడ నీ ప్రేమను నువ్వు ఎలా చూపించాలి అంటున్నాడు. ఎలా చూపించాలట? దయచేసి విత్తన, అక్కడ చూడండి, విత్తువాడికి విత్తనమును తినుటకును ఆహారం దయచేయు దేవుడు, మీకు విత్తనము దయచేసి విస్తరింపు చేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌద్ధర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అన్నాడు. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం. ఆయన ఇక్కడ కొలతలో దశమ భాగము అన్న కొలత మనం చూడలేం, కొలత మనం చూడలేం. ధారాలు నువ్వు ఇవ్వగలిగింది, నువ్వివ్వగలిగాను, నేను ఎస్ఎఫ్జేకి అవసరం ఉంది మీరు కానుకలు ఇవ్వండి అని చెప్పడానికి మాట చెప్పట్లేదు. సందర్భం వచ్చింది కాబట్టి, కానుక ఆరాధనలో భాగం కాబట్టి, దేవుడు కయ్యను హేబెల్ ఇద్దరు ఇచ్చినప్పుడు ఇద్దరిని అంగీకరించేవాడిగా లేడు, ఒకరిని అంగీకరించాడు కాబట్టి ఆయన ఇక్కడ నీ ప్రేమను చూపించు అని అంటున్నాడు కాబట్టి నా ప్రేమ నేను చూపించాలి, మీ ప్రేమ మీరు దేవుని పట్ల ఎలాగుందో ఈ ఏరియాలో కూడా మనం చూపించడం మనకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం. యోహాను తన బాప్తిస్మిచ్చి యోహాను ఎంత మంటావయ్యా అన్నప్పుడు ఆయన మొహమాటలు లేకుండా ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మనకి అర్థం కావాలి ఆ మాట యొక్క భావం ఏంటో. చూడండి లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలి, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పను. 2 ఉంటే 1 ఇమ్మన్నాడు, 50% అడిగాడు. జక్కయ్య ఇదే లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఎంత ఇస్తానన్నాడు 19వ అధ్యాయంలో 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం 50% అంటాడు. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక యవన అధికారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ప్రభు చెప్పిన మాట 22వ వచనం యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి అన్ని 100% భేద విధవరాలు 100%. నేను ఏదైతే బోధిస్తున్నానో అది ప్రాక్టికల్ గా లేదు అని మీకు అనిపించవచ్చు. అవును, బైబిల్ ప్రాక్టికల్ గా ఉండదు. మనం అనుకున్నట్టుగా బైబిల్ ఉండదు, మనం అనుకున్నట్టుగా దేవుడు ఉండడు. మనం ఇలా అనుకుందాం, అరే మరీ 2 కాసులే ఉన్నాయి కదా, లాస్ట్ టైము ఈ నేను ఎక్కువగా చూడను, ఒక సందర్భంలో ఒక వీడియో ఎవరు షేర్ చేశారు, ఈ శివసేన వాళ్ళు టెంపుల్ రైల్వే స్టేషన్ ఉన్న ఒక బామతోటి ఆయన మాట్లాడుతున్నారు, ఇగో నీకు 100 రూపాయలు ఇస్తాను ఈ ఫోటోకి దండం పెడతావా అంటున్నాడు. ఫోటో దండం పెడితే పెట్టను అన్నది, ఎందుకంటే ఆ ఏసు బాబు నమ్ముకున్నాను అంటుంది. అతను 1000 రూపాయలు ఇస్తాను ముక్కుతావా అన్నాడు, లేదు అన్నది. ఆ తర్వాత అతను నిలిపోయాడు. దాని మీద ఆమె విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసం అలా ఉండాలని చెప్పడానికి చాలా మంది ఆమె దగ్గరికి వెళ్ళారు, వీడియోస్ కట్ట తీసి పంపించారు, అవి చూసాం. అందులో ఒక మాట ఆవిడ అడిగితే ఇలా అన్నాడు, ఏమ్మా నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావంటే, ఏముందయ్యా ప్లాట్ఫామ్ చూపిస్తా ఉంటాను, ఇక్కడ స్లీపర్ గా పనిచేస్తాను అని అన్నది. నువ్వు చర్చికి వెళ్తావు కదా, వెళ్తావు. చర్చిలో పాస్ట్కి నువ్వు కానుక ఇస్తావు కదా, ఇస్తానే. చూడండి ఈ పాస్ట్ ఎంత ఘోరమైనడో, ఈవిడ ప్యాచ్ పని చేసుకుని సంపాదించిన డబ్బులు కూడా ఈ పాస్టర్ కొట్టేస్తున్నాడు అని చెప్పేసి ఆయన క్రైస్తవ్యాన్ని నిందించడం ప్రారంభించాడు. నిజమే అనిపిస్తుంది ఇలాగా, అదేంటి పేద విధవరాలు కదా, 2 కాసులే ఉన్నాయి కదా, 2 కాసులు ఆమె వేసినప్పుడు ఏమనాలి, అమ్మా 2 కాసులు నువ్వు వెళ్ళి నీకు ఏదైనా అవసరం ఉంటుంది వాడుకో, దానికి తోడు ఇంకో ఈ డబ్బులు కూడా ఉంచు అని చెప్పిస్తే బాగుండేది. అలా కాకుండా 2 కాసులు వేసేస్తే ప్రభు ఆమెకేమి ఇవ్వలేదు కానీ ఆమె బాగా చేస్తుందని చెప్పి ఒక మాట చెప్పాడు, మరి ఆమె ఎట్లా బ్రతకాలి అని అనిపిస్తుంది. నిజమే, బైబిల్లో ఇంకొక సందర్భం మనం చదివితే దేవుడు ఆయన ఇంప్రెస్ చేస్తే, ఆయన సంతోష పెడితే, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవాడో మనకు అర్థం కావడానికి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజుల 17వ అధ్యాయానికి వెళ్దాం. రాజుల 17వ అధ్యాయంలో అక్కడ ఏలియాను విధవరాజింటికి పంపించాడు. ఏలియాతో ఒక మాట అన్నాడు, వెళ్ళు నేను నిన్ను పోషించమని చెప్పి విధవరాలకు ఆజ్ఞాపించాను అంటాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట. 9వ వచనం, సారే ప్రతి ఊర్లో విధవరాల విషయంలో మాట్లాడుతున్నాడు. నిన్ను పోషించడానికి అచ్చట ఉన్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని అన్నాడు. ఏలియా ఏమాత్రం మాట్లాడకుండా విశ్వాసంతో నమ్మి ఆ సారే పదకు వెళ్ళాడు, విధవరాల ఇంటికి వెళ్ళాడు. మనం బయట నుంచి చూస్తామంటే ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ఘోరం, విధవరాలకు తినడానికే లేదు, ఆమె కొడుక్కి తినడానికే లేదు, అలాంటి వాళ్ళ ఇంటికి మళ్ళా ఈ ప్రవక్త వెళ్ళి కూర్చున్నాడే, ఇది ఎక్కడ అన్యాయం అన్నట్టుగా మనకు ఉంటుంది. ఆమె అమ్మ నీళ్ళు అన్నాడు, తేవడానికి వెళ్ళింది, నీళ్ళే కాదు కానీ తినడానికి ఏమైనా తీసురా అని అన్నాడు. ఆమె ఓపెన్ అయిపోయింది, అయ్యా ఇక తినడానికి ఏమి లేదు, చివరి అప్పం చేసుకొని ఈ పూట తింటే ఇక తర్వాత చచ్చిపోవడమే, ఇక తినడానికి మా దగ్గర ఏమీ లేదు అంది. అక్కడ ఏంటి ప్రభు నన్ను ఇలాంటి ఇంటికి పంపించాడు అనుకోకుండా, దైవజనుడు కదా, నువ్వు నమ్మమ్మ నమ్మితే దేవుని శక్తిని చూస్తావు అన్నాడు. ఆమె ఆ చివర మిగిలిన ఆ అప్పం అప్పం ఆ చివరిది తీసుకొచ్చి దైవజనుడికి దేవుడిచే పంపించాడని చెప్పి పెట్టింది. వాక్యంలో ఒక మాట మనం ఎలా చూస్తాం చూడండి, 14, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఎంత ఆశ్చర్యకరమైన మాట. కాబట్టి వాక్యం అదే చెప్పింది, కాల ఆ ఆ కరువు కాలం అంతా కూడా ఆ కుటుంబాన్ని దేవుడు అలాగే పోషించాడు. 16, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. నిజమే, రెండు కాసులే వేసేసింది కదా, మరి ఆమె ఎట్లా బ్రతకాలి? అవును, మనం ఏమైనా డబ్బు మీద బతుకుతున్నావా? మనం ఏమైనా కాలిక్యులేషన్తో బతుకుతున్నావా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వల్ల మనం బతుకుతున్నాం. సాతానికి దేవునికి తేడా అదే. సాతాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి రాయి రొట్టిగా మార్చుకొని తిను నువ్వు బ్రతుకుతావు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాళ్ల వల్ల, రప్పల వల్ల, రొట్టెల వల్ల, మొక్కల వల్ల మేము బ్రతకట్లేదు, దేవుని వల్ల బ్రతుకుతున్నాం. మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. ఏమర్థమైంది? కావున పిల్లరా, దేవుడు మనకిచ్చినవన్నీ కూడా దాచుకోమని కాదు, కానీ అవసరాన్ని బట్టి మనకు కావలసినంత మనం వాడుకొని మిగతా దానంతటిని మనం వాడాలి. అందుకే వాక్యం మనల్ని స్టీవర్డ్స్ అంటది, గృహ పరిపాలకులు అంది, గృహ నిర్వాహకులు అంది. పిల్లలు దేవుడిచ్చిన వారే, భార్య దేవుడిచ్చిన అమ్మాయే, ఆ జీవితం, ఆరోగ్యం, జ్ఞానం, తలాంతులు అన్ని దేవుడిచ్చినవే, కానీ నీ పాత్ర ఏంటి? యూఆర్ నాట్ ఎట్ ఆల్ ఓనర్, యూఆర్ జస్ట్ టెనెంట్, యూఆర్ జస్ట్ కీపర్. నిన్ను పద్దులు రాయడానికి పెట్టుకున్నాడు, నిన్ను పైన దేవుడు పెట్టుకున్నాడు, అన్ని నీ చేతికి ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే నమ్మకంగా అన్ని దేవుడికి అప్పచెప్పాలి. అలాగని చెప్పి నీకు తక్కువ చేస్తాడా? ఏం తక్కువ చేయడు, అన్ని సమృద్ధిగానే ఇస్తాడు, అన్ని సమృద్ధిగానే ఇస్తాడు. ఆయన ఎవడు అనుకుని నువ్వు నొక్కేయడం, నువ్వు దాచేసుకోవడం, నువ్వు ముందుగానే జాగ్రత్త పడుకోవడం ప్రారంభిస్తే అపనమ్మకస్తుడిగా మనం మిగిలిపోతాం. కాబట్టి వాక్యం ఏమంటుందంటే, దేవుడు మన ప్రేమను మన కానుక దగ్గర చూడడానికి ఇష్టపడతా ఉండగా, మనం కానుకల దగ్గర, ప్రాముఖ్యంగా క్రియల దగ్గర, దాతృత్వం దగ్గర, పేదలకు చేసిన, సేవకు చేసిన, అక్కడ మనం ఎలాగున్నామో అది పరీక్ష చేసుకోమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 6:10 ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 6:10 ఈ వాక్యం చదువుకుందాం. చూడండి 10, మీరు చేసిన కార్యమును, అంటే మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండు చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మర్చిపోతాడా? నాకు ఇవ్వలేదంటాడా? ఎప్పుడు ఇచ్చావంటాడా? ఎంత ఇచ్చావంటాడా? ఒక మాట చెప్పనా, చాలాసార్లు చాలా మంది దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కడ చూస్తారంటే, దేవుని కొరకు ఏదైనా పని చేయగానే ఆశీర్వాదం కనబడుతుంది, దేవుని కొరకు ఏదైనా ఇవ్వగానే ఆశీర్వాదం చూస్తాం, మేలు చూస్తాం. అక్కడ మనకేమర్థం అవ్వాలంటే, అరే ఈ కొంచెంలోనే ఇంత ఆశీర్వాదం ఉంటే, ఇంతకంటే ఎక్కువ ఇస్తే నాకు ఇంకెంత ఆశీర్వాదం వస్తుందో మనకు అర్థం కావాలి కదా. అర్థం కావడానికి మాట్లాడుతున్నాను. మనం జోదం ఆడేవాడు ఎందుకు జోదాలు ఆడుతూ ఉంటాడు? 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వచ్చాయి, లేదా 20 రూపాయలు వచ్చాయి, 100 రూపాయలు వచ్చాయి, ఆగడం. మొత్తం 120 రూపాయలు పెడతాడు, ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు కొంచెం నమ్మకంగా ఉన్నాం కదా అని దేవుడు దీవిస్తే నమ్మకత్వాన్ని కోల్పోతున్నామేమో, దేవుడిని పక్కన పెట్టి ఆస్తిని కౌగులించుకుంటున్నామేమో, ఉద్యోగాన్ని కౌగులించుకుంటున్నామేమో, సొత్తును కౌగులించుకుంటున్నామేమో, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆ ధనానికో దేనికో అప్పచెప్తున్నామేమో, అపనమ్మకస్తులం అయిపోతాం. కాబట్టి అక్కడ చాలా మంది తెలివైన వారు ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, మందిరానికి వచ్చారు, కానుకలు ఇస్తున్నారు. ప్రభు వారికి ఎంత సంతోషంగా లేడు. ఆమె నమ్మకస్తుడు, విశ్వాసి, నాకు ప్రభు ఉంటే చాలు, ఏవి అక్కర్లేదని సమర్పణ కలిగిన స్త్రీగా ఆమె కనపడుతుంది. మనం ఈ మాట మనకు అర్థం కావడానికి ఒక మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఇలా అన్నాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమే ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్నము వస్త్రము ఉన్నాయా, నువ్వు ధనవంతుడివే చాలా, అందుకు మించి ఏమవుతుంది అన్నాడు. 9 లేదు అంతకుమించి కావాలంటావా, ధనవంతులు ఒక అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములను అనేక దురాశలో పడుదురు, అట్టివి మనుషులను నాశనములోను ముంచివేయను, నష్టపోతావు జాగ్రత్త అన్నాడు. కావున ఆదిమ సంఘానికి ఏమర్థమైంది, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన ఆది అపోస్తలుకి ఏమర్థమైంది, అందరిలోనూ ఆ ఒక్క ఇస్కరీతి యూదా ఎందుకు తప్పిపోయాడు, వాళ్ళందరికీ ఆయన తప్ప ఇంకే ధనం వద్దు, అతనికి మాత్రం ఆయన ద్వారానైనా ఆయన నమ్మేసైనా డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. దయచేసి అర్థం చేసుకుందాం, ప్రభు మనం ఇచ్చే కానుక యొక్క క్వాలిటీ కాదు కానీ క్వాంటిటీ కాదు కానీ క్వాలిటీ చూస్తున్నాడు. ఇస్తున్న కానుక దగ్గర మనం ఏదో సిస్టమాటిక్ గా ఆచారబద్ధంగా తంతు చేసినట్టుగా 10% ఇచ్చి కూర్చునే వారిగా ఉంటే సంతోషం కాదు, కానీ ఆయన మీద ప్రేమ మనం అక్కడ చూపించాలంటున్నాడు. కావున ఆమె విషయంలో ప్రభు సంతోషంతో మాట్లాడిన మాట, ఈమె అందరికంటే మేబీ ఆమె చదువులో పోటీ పడకపోవచ్చు, జ్ఞానంలో పోటీ పడకపోవచ్చు, ధనంలో పోటీ పడకపోవచ్చు, మిగతా విషయాల్లో ఆమె ఇందులోనూ కూడా ఆమె గొప్పతనం ఏమీ లేదు, కానీ ప్రభువును ప్రేమించే విషయంలో మాత్రం అందరికంటే ఎక్కువ, ప్రభువును ప్రేమించే విషయంలో మాత్రం ఆమె అదే అన్నాడు ఆయన 43వ వచనంలో, ఇబ్బే దూరాలు ఎక్కువ వేసను అన్నాడు. ఎంత వేసిందంటే 44 అంటాడు, తన జీవనం అంతా వేసింది, మనకివ్వబడే ఆజ్ఞ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఎలా పడితే అలా ప్రేమించు అలా పూర్ణ హృదయం. అలాంటి స్థాయిలో మనం ఉన్నామా మనం పరీక్ష చేసుకుందాం, అలాంటి స్థాయిలో నిలబడడానికి మనం ఆశపడదాం. అటు ధన్యత ప్రభు మనందరికీ దయచేయం కాక. ఆమేన్.
చక్కగా ఇంతవరకు దైవజనుల ద్వారా తండ్రి మనందరితో చాలా సూటిగా తేటగా మాట్లాడారు. చెప్పబడినటువంటి వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. వాక్య ఫలిం నిమిత్తం ప్రార్థన. సహోదరి రవికుమార్, రాణి రవికుమార్ గారు, అమ్మా లైన్ ఉన్నారా?
ప్రైజ్ లాడ్ సార్, ఉన్నానండి.
అమ్మా సమయం తీసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏసయ్యా, ఇదిగోనైనా మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయమును బట్టి నీకు వందనాలు. ఈ దినమందు నీ దాసుని నిలబెట్టుకొని నాతో మాతో మాట్లాడి తండ్రి ఏసయ్యా మాకు నేర్పించిన పాఠమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఏ విషయంలో మేము సరిచేయబడాలో తండ్రి మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నానా. ఏసయ్యా, ఇదిగోనైనా తన పేద విధవరాలు జీవనం అంతా వేసేసిందని మాట్లాడుతున్నావు నాన్న. మేము ఏ రీతిగా ఇస్తున్నామో నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. మా హృదయాలని పరిశోధించే దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. ఏసయ్య, ఇదిగోనైనా నీకంటే విలువైంది ఏది మాకు అయ్యా ఏసయ్య, దాని మీద మేము ఆశ పెట్టుకోకుండా తండ్రి సమస్తాన్ని నీ కొరకు ఇవ్వగలిగే మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అది సమయమైనప్పటికీ, ధనమైనప్పటికీ, ఇంకేదైనప్పటికీ కూడా తండ్రి ఏసయ్య నీకు సంతోషముగా ఇవ్వగలిగే మనస్సును మాకు కలగచేయండి అయ్యా. మీరు విస్తరించి ఫలించమని ప్రార్థిస్తున్నావు తండ్రి, అడగమంటున్నావు కాబట్టి అడుగుతున్నాం తండ్రి అయ్యా. మాకు దాతృత్వపు మనస్సును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను అయ్యా. లేమిలో ఉన్న బిడ్డల్ని, కలిమిలో ఉన్న వారి జ్ఞాపకం చేసుకునే మనస్సును కూడా మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి ఏసయ్య. మా జీవనం అంతా కూడా వెయ్యగలిగే తండ్రి ఏసయ్య మనస్సును కలగచేయండి తండ్రి. ఎవరమైతే తండ్రి ఏసయ్య ఇదిగోనైనా మేము ఆ విషయంలో సరిచేసుకోవాలో ఈ దినమందు నువ్వు మాట్లాడి తండ్రి మా యొక్క అయ్యా తప్పును క్షమించమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి ఏసయ్య. ఇంకొకసారి అటువంటి ఆ విషయంలో మేము తప్పుగా జారిపోకుండా తండ్రి ఏసయ్య అయ్యా సరిచేసుకుని కృపను మాకు అనుగ్రహించండి. నిజమే నాన్న, మీరు మమ్మల్ని ఎలా ప్రేమించారో మేము అలా ప్రేమించడానికి నీ కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. తండ్రి ఏసయ్య అయ్యా, ఎలా విత్తితే అలా మేము కోసుకోగలుగుతామని మాట్లాడుతున్నారు తండ్రి ఏసయ్య అయ్యా. విస్తారముగా విత్తుతూ విస్తారముగా కోయగలిగే మనస్సును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ యొక్క సహవాసములో ఉన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి ఏసయ్య తండ్రి మరి దాతృత్వపు మనస్సును కలిగి అయ్యా జీవించడానికి నీ కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. వాక్యములు ఎదగడానికి కూడా ఇంకా సహాయం చేయండి తండ్రి ఏసయ్య. ఇది ముందు ఎంతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మా సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఏసయ్య అయ్యా ఫలించడానికి నీకు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాను. మా క్రియల్లో తండ్రి ఏసయ్య నిన్ను చూపించే వారిగా ఉండడానికి నీ కృప చూపించండి అయ్యా. దైవమా అయ్యా, నమ్మకమైన అయ్యా, బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మీతో మేము అనిపించుకునే కృపను మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఎంత చక్కగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ఉత్సాహం తో ఇచ్చువారు సంతోషముగా పంట కోయుదురని మాట్లాడుతున్నారు. ఉత్సాహంతో ఇవ్వగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా. నీ ప్రేమను మాలో ఉంచమని బ్రతిమాలుకుంచు అయ్యా. ఈ యొక్క దినమందు తండ్రి ఎసన్ని పాదాలు పట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మాకు ఏది కావాలో సమస్తాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి అయ్యా. ఇంకా మాకు ఏదైతే మాకు కావాలో మీ సన్నిధిలో మేము అడిగినప్పుడు కూడా మాకు దయచేస్తున్నారు తండ్రి. మరి మీరు ఇచ్చిన దాంట్లో మీకు ఇవ్వడానికి మేము వెనక తీయకుండా తండ్రి ఏసయ్య సమస్తాన్ని కూడా తండ్రి నీకు అప్పచెప్పే వారిగా మేము ఉండడానికి నీ కృప చూపించండి తండ్రి అయ్యా. ఏసయ్య, మా మనసును చూసే దేవుడు అని మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని ఉండడానికి అయ్యా ఏసయ్య జ్ఞానముతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అభివృద్ధి పొందగలిగే అయ్యా కృపను కూడా మాకు సహాయం చేయండి. అది తండ్రి ఏసయ్య ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ, ఆత్మీయ స్థితి అయినప్పటికీ కూడా తండ్రి మేము అభివృద్ధి చెందడానికి నీ కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాను దైవమా. పేదల పట్ల తండ్రి ఏసయ్య మంచి దాతృత్వపు మనసును కలిగి మేము జీవించడానికి నీ కృప సహాయం చేయమని బ్రతిమాలుకుంచు. ఈ సాయంకాల సమయపు దీవెనలతో నన్ను, నా కుటుంబాన్ని అయా SFJ9 కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంచు. ఇంకా అనేకమైన తండ్రిని యొక్క వాక్యముతో మమ్మల్ని బలపరచమని, సరిచేయమని బ్రతిమాలుకుంచు. ఈ దీనరాలు ప్రార్థన సన్నిధికి ధూపమల్ని చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొంది. Thank you, Tom.